ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
చేను కబుర్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం. మేము బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలోని బీఎస్సీ ఆనర్స్ వ్యవసాయ కోర్సు చదువుతున్న విద్యార్థులం. మన తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి, కంది, సోయా చిక్కుడు మరియు వేరుశెనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా మనం పంట కోత తర్వాత మిగిలిపోయిన అవశేషాలన్నిటినీ తగలబెడుతూ ఉంటాము. కానీ ఇలా చేయడం వల్ల వాతావరణానికి, వ్యవసాయ భూములకు, భూమిలో ఉన్న జీవరాశులకు నష్టం వాటిల్లుతుంది. వాతావరణంలో వస్తున్న మార్పులను గమనించి మనం వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. సహజ వనరులను సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. పంటలలోని అవశేషాల నుండి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి అమ్మడం ద్వారా అధిక నికర లాభం పొందవచ్చు. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల కలిగే నష్టాలు, ఆ నష్టాలను నివారించే మార్గాలు మరియు మన ప్రధాన పంటల అవశేషాలను ఎలా ఉపయోగించుకోవచ్చో ఒక సంభాషణ రూపంలో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ సంభాషణలో పాత్రలు ఇలా ఉన్నాయి: రాజు, కవిత, లత, సుజాత, మల్లేశం మరియు వ్యవసాయ విస్తరణ అధికారి గోపి. రాజుగా భరత్, కవితగా అశ్విత, లతగా తేజశ్రీ, సుజాతగా నవ్య, మల్లేశంగా నారాయణ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి గోపిగా మహేందర్ పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు మనం సంభాషణలోకి వెళ్దాం. లత మరియు సుజాతల సంభాషణ. ఏందే సుజాత, ఈ గడ్డి ఎంత ఏరినా మల్లిమలి పెరుగుతూనే ఉంది.
అవునే లత, అంతే ఉన్నట్టుంది. అవునే, నీకేమైనా పొగవాసన వస్తుందా?
అవునే, పొగవాసన ఎక్కడి నుంచి వస్తుంది?
అగో, ఆ రాజు వాళ్ళ పొలం నుంచే వస్తుందే, పా చూద్దాం.
అవునే, అక్కడి నుంచే. ఏం కాలిపోయిందో ఏమో, తొందరగా పోయి చూద్దాం పా. అలా సుజాత మరియు లత రాజు వాళ్ళ పొలంకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ రాజు మరియు వాళ్ళ అక్క కవిత ఉండడం చూసి ఇలా అడుగుతారు: ఏంది కవిత ఈ మంటంతా?
ఏంది ఈ పొగ, ఏం కాలవెడుతున్నారు రాజు?
సుజాతక్క, లతక్క, ఏంది మీరిద్దరు ఇట్లా ఉరుక్కుంటూ వచ్చినారు, ఏమైంది?
ఈ మంటలు చూసే ఏమైందో అని ఉరుక్కుంటూ వచ్చినాం. అసలు ఏం కాలవెడుతున్నారు?
ఓ అదా, దానికే ఇంత హైరాణ పడ్డారా ఇద్దరు?
ఏ, మేమెందుకు హైరాణ పడ్డామో గానీ, ముందు ఏం కాలవెడుతున్నారో, ఎందుకు కాలవెడుతున్నారో చెప్పు.
అయ్యో ఆగరాదు, చెప్తా.
మరి చెప్పరాదు, వింటాం.
ఏం లేదు, పంట కోత అయిపోయింది, మిగిలిపోయిన అవశేషాలు తగలబెడుతున్నా, మళ్ళీ ఇంకో పంటకి భూమి సిద్ధం కావాలి కదా.
ఓ రాజు, నువ్వు తెలివిగలవాడివని అనుకున్నాం.
నీవు ఒక ప్రగతిశీల రైతు అనుకున్నాం, కానీ నువ్వు కూడా అందరు చేసేదే చేస్తున్నావు.
ఎహే ఆపండి, అసలు నేనేం చేశా ఇప్పుడు? నా పొలంలో అవసరం లేని కాలబెడుతున్నాం, అంతే కదా, దానికే నేనేదో నేరం చేసినట్లు మాట్లాడుతున్నారేంది?
ఇంచుమించు అలాంటిదే మరి.
అవును, నువ్వు పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల భూమికి, భూమిలో ఉన్న జీవులకు ఎన్ని నష్టాలు కలుగుతాయో తెలుసా?
అవును, భూమికే కాకుండా వాతావరణంకి, మన ఆరోగ్యాలకి కూడా ఎన్నో నష్టాలు కలుగుతాయి.
అవునా, ఇవి కాలబెట్టడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా? ఏ విధంగా నష్టమో కాస్త చెప్పండి అక్క.
చెప్తా విను. పంట అవశేషాలు తగలబెట్టడం వల్ల భూమిలో ఉన్న అవసరమైన పోషకాలు, ముఖ్యంగా నత్రజను, భాస్వరం, పొటాషియం, గంధకము కోల్పోతాయి. దానివల్ల భూమిలో ఉన్న సారత్వం తగ్గుతుంది. అలా మొక్క పెరుగుదలకు కావలసిన పోషకాలు మొక్కలకు అందవు.
అవునా అక్క, నాకు ఇది తెలియదు.
ఇంకా అవి తగలబెట్టడం వల్ల భూమి సేంద్రియ పదార్థమును కోల్పోతుంది. ఈ సేంద్రియ పదార్థం అనేది భూమిలో నీరు నిలువ ఉండటానికి, సూక్ష్మజీవులు బతకడానికి, అట్లాగే మొక్క ఎదుగుదలకి ఎంతో అవసరం.
ఇదే కాకుండా అవి తగలబెట్టడం వల్ల అధిక వేడి ఉత్పత్తి చెందుతుంది, భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి.
సూక్ష్మజీవులు చనిపోతే ఏమవుతుంది?
ఏమవుతుందా? సూక్ష్మజీవులు భూమిలో ఉన్న సేంద్రియ పదార్థాలని కుళ్ళపరుస్తాయి. దానివల్ల భూమి కోల్పోయిన పోషకాలని తిరిగి పొందుతుంది. కానీ మనం కాలబెట్టడం వల్ల ఈ ప్రక్రియ జరగదు.
ఓ అట్లనా, ఇంకేం నష్టాలున్నాయి?
ఇవి తగలబెట్టడం వల్ల ఎన్నో ప్రాణాంతక వాయువులు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, మీథేన్ ఉత్పత్తి చెందుతాయి. అప్పుడు ఇవి మనం పీల్చే గాలిని విషపూరితం చేసి మన అనారోగ్యానికి కారణమవుతాయి.
అంటే ఎసొంటి రోగాలు వచ్చే అవకాశం ఉందంటావు?
బ్రాంకైటిస్, ఆస్తమా, లంగ్ క్యాన్సర్, క్యాటరాక్ట్, ఇంకా ఇతర రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అవునే, ఇదే కాకుండా ఇంకా గ్రీన్ హౌస్ వాయువుల శాతం గాలిలో పెరిగి భూతాపానికి కారణమవుతుంది. ఇక దానివల్ల కలిగే నష్టాలు అందరికీ తెలిసిందే.
అవునక్క, మనం చేసేది చిన్నదే అనుకుంటాం, కానీ అది ఇన్ని పరిణామాలకు దారితీస్తుందని ఆలోచించలేదు.
అవునే, మనం చేసే పనుల వల్ల మనుషులకే కాకుండా జీవరాశులకు కూడా నష్టం కలుగుతుంది. మనం పంట అవశేషాలని కాలబెట్టడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు తగ్గుతాయి, ఇతర జీవుల యొక్క జనాభా తగ్గుతుంది. అలా జీవ వైవిధ్యంలో మార్పులు వచ్చి అందులో ఉన్న సమతూలనం తొలగిపోతుంది.
సూక్ష్మజీవులే కాకుండా చిన్న చిన్న పురుగులు, వానపాములు కూడా చనిపోతాయి.
అవును, అసలు ఈ రోజుల్లో వానపాములే కనబడతలేవు భూమిలో.
మనం ఇంత హాని చేస్తే ఇంకా అవెట్ల బతుకుతాయి?
అవునవును, నిజమే.
హా, ఇంకా పిచ్చుకలు, కాకులు కూడా వాటి నివాసం కోల్పోతాయి.
జీవులనే కాకుండా తాగునీటిని కూడా నష్టపరుస్తుంది ఇది. తరచుగా పంట అవశేషాలు తగలబెట్టినప్పుడు ఆ వచ్చిన బూడిద మరియు కాలుష్య కారకాలు నీటిలో కలిసిపోయి నీటి నాణ్యతను హానిపరుస్తాయి, వివిధ రోగాలకు కారణమవుతుంది.
అమ్మో, ఈ ఒక్క దానివల్ల ఇన్ని నష్టాలున్నాయా? పొరపాటు చేశాను నేను ఇది తెలుసుకోకుండా.
ఇంతలో వ్యవసాయ విస్తరణ అధికారి గోపి మరియు రైతు మల్లేశం పొగను చూసి రాజు పొలం వద్దకు వచ్చారు.
నమస్కారం గోపి సారు.
మల్లేశన్న, బాగేనా? ఏమి ఇట్లా వచ్చిండ్రు?
ఏమన్నా ఇట్లా వచ్చిండ్రు గోపి సారుని ఎండబెట్టుకొని.
ఆ నమస్కారం, బాగున్నారా అందరూ?
ఏంలే రాజు, నా పొలం చూస్తున్నాము. ఇంతలో సారు పొగ చూసి ఇటు తీసుకొచ్చిరు నన్ను.
అవును రాజు, అసలు నువ్వు పంట అవశేషాలను ఎందుకు తగలబెట్టాలనుకున్నావు? అసలు దానివల్ల ఏమి ఉపయోగం?
ఎందుకంటే అవి కాలబెట్టడం వల్ల కలుపు మొక్కలు తొలగిపోతాయి, పంటకు వచ్చిన పురుగులు తొలగిపోతాయి, దానివల్ల తర్వాత పంటకు వచ్చే నష్టాలు తగ్గుతాయి. అందుకే ప్రతి పంట తర్వాత పంట అవశేషాలు తగలబెడతా.
రాజు, నువ్వు ఆ ఒక్క ఉపయోగం మాత్రమే చూసుకున్నావు, కానీ దాని వెనుక ఎన్నో నష్టాలు, పరిణామాలు దాగి ఉన్నాయి.
అవును గోపి సారు, మాకు ఇందాకే అర్థమైంది. సుజాతక్క, లతక్క అదే చెప్తున్నారు. ఇంతలో మీరు వచ్చిండ్రు.
మరి అవశేషాలన్నీ ఏం చేయాలో చెప్పండి సారు.
తప్పకుండా చెప్తా, మంచిగా విను. పంట అవశేషాల వినియోగం పంటను బట్టి ఉంటుంది. ఒక్కొక్క పంటకు చెప్తా విను.
చెప్పండి చెప్పండి.
రాజు, వరి ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు తౌడు, వరి పొట్టు మరియు బియ్యం వస్తున్నాయి. తౌడు నుండి నాణ్యమైన వంట నూనె తీయవచ్చు. ఈ తౌడును పశువులు మరియు గొర్రెలు కోళ్ల దానాగా వినియోగిస్తారు. వరి ఊక మండించడం ద్వారా వచ్చిన వేడి నీటితో ధాన్యం ఆరబెట్టవచ్చు. ఇటుక బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడుతారు. వరి ఊక దిమ్మలుగా చేసి బాయిలర్స్లో కూడా వాడుతారు. వరి ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంటు మరియు ఉక్కు తయారీలో కూడా వాడుతారు. నూకలను పులియబెట్టి బీరు మరియు పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ కూడా తయారు చేస్తారు.
వరిగడ్డిని యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోవాలి. పుట్టగొడుగుల పెంపకం మరియు పశువుల పాకలో పాన్పుగా వాడుతారు. పనికిరాని గడ్డిని వానపాములు ఎరువుగా తయారు చేసుకోవచ్చు.
అవును లత, సరిగ్గా చెప్పావు. వరిగడ్డిని పొలంలో కలియదున్నితే నేల సారం పెరుగుతుంది, సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది.
సారు, మరి మొక్కజొన్న పంట అయితే?
కవిత, మొక్కజొన్న కోత తర్వాత కాండము, ఆకులు, గింజలు, ఒలిచిన కంకి మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి ఇంధనంగా ఇథనాల్ను తయారు చేస్తారు. గుజ్జు చేసి కాగితం కూడా తయారు చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి సాంద్రీకృత దానాతో మూడింట్ల ఒక వంతు 75:25 నిష్పత్తిలో కలిపి ఎండు దానాను తయారు చేయవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్ మరియు కృత్రిమ తోళ్ల తయారీలో పూరకంగా వాడుతారు. పనికిరాని చొప్పను మల్చింగుగా మరియు వానపాముల ఎరువుగా, సైలేజ్గా మార్చుకొని వాడుకోవచ్చు.
ఈ సైలేజీ దేనికి వాడతాం సారు?
రాజు, మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ములలో సైలేజ్గా చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృధా కాకుండా పశువులకు మేపుకోవచ్చు.
మరి పత్తి పంట అవశేషాలను ఎలా వినియోగించుకోవాలి సారు?
సుజాత, దూది పొగ మిగిలిన కట్టె, ఆకులు, బెరడు, కలిపి హెక్టార్కు 3 టన్నులు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబర్ నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు మరియు గొర్రెలకు మేపుకోవాలి. కట్టెలను కొద్ది మొత్తంలో అయితే వంట చెరుకుగా వాడుకోవచ్చు. పెద్ద మొత్తంగా అయితే చెక్క పరిశ్రమకు మరియు కార్డ్బోర్డ్ పరిశ్రమకు, కాగిత పరిశ్రమకు వాడుకోవచ్చు. పత్తి కట్టెను ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోసెడ్డర్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. తద్వారా నేల సారత్వం పెరుగుతుంది.
విత్తనాన్ని గానుగా ఆడించినప్పుడు వచ్చిన నూనెను వంటలకు, సబ్బుల తయారీలో వాడుతారు. చెక్కను పశువుల, గొర్రెల మరియు కోల దానగా వాడుతున్నారు.
మరి కంది పంట అవశేషాలను ఎలా వినియోగించుకోవచ్చు?
కంది పంటకు నేను చెప్తా సారు. కంది కట్టే ఆకులు, కందికాయ, పొట్టు మరియు చున్ని మొదలగున్నవి కంది పంట అవశేషాలు. కంది కట్టెను బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, వంట చెరుకు మరియు ఇతర అల్లికలకు వాడతారు. కంది గుజ్జు నుండి లక్కను తయారు చేస్తారు మరియు కాగితపు పరిశ్రమలో ఉపయోగిస్తారు. కాయల పొట్టు పశువులకు పోషకాల దానాగా అవుతుంది. కంది చున్ని సాంద్రత దానాగా కూడా ఉపయోగపడుతుంది.
ఆహా, కంది కట్టెలు పొయ్యి కట్టెలకే వాడుడే చూసినా గానీ ఇట్లా తట్టలు, బుట్టలు, గుడిసెలకు కట్టడానికి కూడా వాడతారా?
అవును రాజు. ఇంకా రాలిన ఆకులను, కోళ్ల దానాలో కెరోటీను మరియు ఇతర అవసరమైన పోషకాల కొరకు కూడా వాడతారు.
అవునా? అయితే నా కోళ్లకు ఇప్పటి నుంచి కంది ఆకులను, కాయ పొట్టును వేస్తా.
మరి వేరుశెనగ పంట అవశేషాల వినియోగం ఎలా?
లత, వేరుశెనగ గింజలను గానుగా పట్టించినప్పుడు 35% నూనె, 65% చెక్క వస్తుంది. నూనెను వంటకు గాను, శాకాహార నెయ్యిగా తయారు చేస్తారు. చెక్క పశువులకు బలమైన దానాగా ఉపయోగపడుతుంది. కాయల పొట్టును ఇటుకలుగా చేసి విద్యుత్ ఉత్పత్తిలో ఇటుక బట్టీలు కాల్చడానికి, తద్వారా వచ్చిన బూడిదను సిమెంట్ తయారీలో వాడుతారు. కొంత భాగాన్ని పశువుల మరియు కోల దానాగా వాడుతారు. వేరుశెనగ కాడలు పశువులకు, గొర్రెలకు మంచి మేతగా ఉపయోగపడుతుంది.
ఇక సోయాబీన్ అయితే ఒక కల్పవృక్షమే.
అవునా? ఎందుకు అంతగానం ఉపయోగపడుతుందా అక్క?
అవును మరి, చెప్తా విను. సోయా నూనెను శుద్ధి చేసి వంట నూనెగా, బయోడీజిల్గా వాడతారు. ట్యూనా మరియు సార్డైన్ చేపల ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. సోయా మీల్, సోయా పాలు, సోయా పిండి, సోయా ప్రోటీన్, వెన్న సంబంధిత ఉత్పత్తులు తయారు చేస్తారు. నూనె తీయగా వచ్చిన రొట్టెను పశువులు, గొర్రెలు, కోళ్ళు, పందులకు మరియు పక్షులకు దానాగా వేయవచ్చు. అదేవిధంగా చేపలకు ఆహార పదార్థంగా అక్వేరియం మరియు చెరువులలో వినియోగిస్తారు.
అవును సుజాత, చాలా బాగా చెప్పావు. వెదురు గుజ్జుతో సోయా బయో కంపోసిట్స్ కలిపి కాగితము, పార్టికల్ బోర్డు, లామినేటెడ్ ప్లైవుడ్ తయారు చేస్తారు. కొవ్వొత్తుల తయారీలో, లూబ్రికెంట్స్లో, సాల్వెంట్స్ మరియు శుభ్రపరిచే పదార్థాలుగా వాడుతున్నారు.
అమ్మో, ఇన్ని ఉపయోగాలున్నాయా? నేను చెత్త అనుకొని ప్రతిసారి తగలబెడతా, కానీ పంట అవశేషాలను ఇన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చని ఇప్పుడే తెలుస్తుంది.
తెలిసింది కదా, ఇప్పటి నుంచి ఆ కాలబెట్టడం ఆపిగా ఈ పొగకి సచ్చిపోతున్నాం.
అవును, ఆ పొగబెట్టి అందరినీ ఆగం చేయకు.
ఏ, గింత చెప్పినా కూడా చేస్తానా? ఇప్పటి నుంచి చూడు నాలో మార్పు.
మార్పు మంచిదే రాజు, మారి చూపించు.
ఇప్పటి నుంచి పంట కోత తర్వాత మిగిలిన ప్రతిదీ ఉపయోగిస్తాం. మాకెంతో నేర్పిండ్రీ అల్లా.
సారుకి మరియు మీ అందరికీ ధన్యవాదాలు.
ఆలోచించి సరిగా ఉపయోగిస్తే ప్రతి దానిలో ఒక ప్రయోజనం ఉంటుంది, ఏదీ వ్యర్థం కాదు.
అవును సారు.
విన్నారుగా రైతన్నలు, పంట అవశేషాలు తగలబెట్టడం వల్ల కలిగే నష్టాలు మరియు అవశేషాలను ఎలా వినియోగించుకోవాలో అనే సమాచారం. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ, మీరు కూడా ఈ సూచనలు పాటిస్తూ మంచి లాభాలు, దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. మళ్ళీ వచ్చే వారం ఇంకో ముఖ్యమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.
చేనుకబుర్లు. ఈ వారం చేనుకబుర్లలో సమతుల్య ఆహారం గురించి తెలుసుకుందాం. సమతుల్య ఆహారం అనగా ఏమి?
సమతుల్య ఆహారం అంటే విటమిన్లు, ఖనిజాలు, మాంసకృతులు వంటి విభిన్న ఆహార పదార్థాలను రాశిపరంగా, నిష్పత్తి పరంగా శరీర అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయడమే. ఈ అవసరాన్ని తీర్చడమే కాక పోషక పదార్థాలు లభ్యం కాని కొన్ని చిన్న చిన్న కాల పరిమితులను తట్టుకునే విధంగా కూడా ఇందులో కేటాయింపు ఉంది. ఆహార పదార్థాలలో వైవిధ్యం, వాటి పోషక విలువలు, వ్యక్తుల పోషకాహార అవసరాలు, ఆహార ప్రణాళిక యొక్క సిద్ధాంతాలు, సామాజిక మరియు సాంస్కృతిక కారకాలు మొదలైన వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని సమతుల్య ఆహారాన్ని సూత్రీకరించవచ్చు. ఆహార సమూహాలలో సమతుల్య ఆహారం అనేది అవసరమైన మొత్తంలో మరియు సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను అందిస్తుంది. 4 ప్రాథమిక ఆహార సమూహాల మిశ్రమం ద్వారా దీనిని సులభంగా సాధించవచ్చు. పోషక అవసరాలను తీర్చడానికి అవసరమైన ఆహారాల పరిమాణం వయస్సు, లింగం, శారీరక స్థితి మరియు శారీరక శ్రమతో మారుతూ ఉంటుంది. సమతుల్య ఆహారం మొత్తం క్యాలరీలలో 50 నుండి 60% వరకు కార్బోహైడ్రేట్ల నుండి అందించాలి. ప్రాధాన్యంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ల నుండి సుమారు 10 నుండి 15% ప్రోటీన్ల నుండి మరియు 20 నుండి 30% వరకు కనిపించే మరియు కనిపించని కొవ్వు నుండి లభిస్తాయి. అదనంగా సమతుల్య ఆహారం ఆహార ఫైబర్, యాంటాక్సిడెంట్లు మరియు ఫైటోకెమికల్స్ వంటి ఇతర పోషకాలు కాని వాటి నుండి అందించాలి. వైటమిన్లు సి మరియు ఈ, బీటా కెరోటిన్, రైబోఫ్లేవిన్ మరియు సెలీనియం వంటి యాంటాక్సిడెంట్లు మానవ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. పాలిఫెనాల్స్, ఫ్లేవోన్స్ మొదలైన ఇతర ఫైటోకెమికల్స్ కూడా యాక్సిడెంట్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తాయి. పసుపు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మరియు లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
మనకు తగినంత పోషకాహారం ఎందుకు అవసరం?
ఆహార పిరమిడ్ ఆహారం ద్వారా మనం పొందే పోషకాలు శరీర ఎదుగుదల మరియు అభివృద్ధి, సాధారణ శరీర పనితీరు నిర్వహణ మరియు శారీరక శ్రమ ఆరోగ్యంపై కీలక ప్రభావాలను చూపుతాయి. పౌష్టికాహారం కాబట్టి జీవితం మరియు కార్యాచరణను కొనసాగించడానికి అవసరం. మన ఆహారం తప్పనిసరిగా అవసరమైన అన్ని పోషకాలను అవసరమైన మొత్తంలో అందించాలి. అవసరమైన పోషకాల అవసరాలు లింగం, వయస్సు, శారీరక స్థితి మరియు శారీరక శ్రమతో మారుతూ ఉంటాయి. శరీర అవసరాల కంటే తక్కువ లేదా ఎక్కువ ఆహారం తీసుకోవడం వరుసగా పోషకాహార లోపం, వ్యాధులు లేదా ఓవర్ న్యూట్రిషన్కి దారితీస్తుంది. బాల్యం, కౌమారదశ, గర్భం మరియు చనుబాలు ఇవ్వడం, కొన్ని ముఖ్యమైన కాలాల్లో చాలా తక్కువ ఆహారం తీసుకోవడం మరియు ఏ వయసులోనైనా అతిగా తినడం హానికరమైన పరిణామాలకు దారితీస్తుంది. సరైన ఆహారం అన్ని పోషకాలను అందించటం మన జీవితం అంతా అవసరం. పోషకాలను సరైన ఎంపిక మరియు వివిధ ఆహార సమూహాల నుండి వివిధ రకాల ఆహార పదార్థాల కలయిక ద్వారా పొందాలి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లు, మైక్రోన్యూట్రియన్స్ ఇవి పెద్ద మొత్తంలో అవసరమవుతాయి. విటమిన్లు మరియు ఖనిజాలు సూక్ష్మ పోషకాలను ఏర్పరుస్తాయి మరియు తక్కువ మొత్తంలో అవసరం. ఈ పోషకాలు శారీరక మరియు జీవరసాయన ప్రక్రియలకు అవసరం. దీని ద్వారా మానవ శరీరం ఆరోగ్యం మరియు కార్యాచరణను నిర్వహించడానికి ఆహారాన్ని పొందడం, సమీకరించడం మరియు వినియోగించడం. కార్బోహైడ్రేట్లు. కార్బోహైడ్రేట్లు సరళమైనవి లేదా సంక్లిష్టమైనవి మరియు ఇవి అన్ని మానవ ఆహారాలలో శక్తి యొక్క ప్రధాన వనరులు. ఇవి 1 కేజీకి 4 కిలోకాలరీల శక్తిని అందిస్తాయి. సాధారణ కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్, పండ్లు, కూరగాయలు మరియు తేనెలో, చక్కెరలో, సూక్రోజ్ మరియు పాలలో, లాక్టోజ్లో కనిపిస్తాయి. అయితే కాంప్లెక్స్ పాలిసాకరైడ్లు తృణధాన్యాలు, మినుములు, పప్పులు మరియు వేరు కూరగాయలలో, పిండి పదార్థాలు మరియు జంతువుల ఆహారాలలో గ్లైకోజన్. మానవ జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియను నిరోధించే ఇతర సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు కూరగాయలు మరియు తృణధాన్యాలలోని సెల్యులోజ్ మరియు కూరగాయలు, పండ్లు మరియు తృణధాన్యాలలోని చిగుళ్ళు మరియు పెక్టిన్లు. ఇవి ఆహారపు ఫైబర్ భాగాలను కలిగి ఉంటాయి. భారతదేశంలో మొత్తం ఆహార క్యాలరీలలో 70 నుంచి 80% వరకు తృణధాన్యాలు, మినుములు మరియు పప్పులు వంటి మొక్కల ఆహారాలలో ఉండే కార్బోహైడ్రేట్ల నుండి తీసుకోబడతాయి. డైటరీ ఫైబర్ కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వుల శోషణను ఆలస్యం చేస్తుంది మరియు మందగిస్తుంది మరియు సంతృప్తి విలువలను పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం రక్తంలో గ్లూకోజ్ మరియు లిపిడ్ల స్థాయిలను తగ్గిస్తుంది మరియు మలంలో ఎక్కువ భాగాన్ని పెంచుతుంది. శుద్ధి చేసిన మరియు ప్రాసెస్ చేసిన ఆహారాల ఆధారంగా తక్కువ ఫైబర్ ఆహారాల కంటే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు ఎంతో ఆరోగ్యకరమైనవి. ప్రోటీన్లు. ప్రోటీన్లు ప్రతి జీవకణం యొక్క ప్రాథమిక నిర్మాణ మరియు క్రియాత్మక భాగాలు. మన శరీరంలో దాదాపు సగం ప్రోటీన్ కండరాల రూపంలో ఉంటుంది మరియు మిగిలిన భాగం ఎముక, మృదులాస్థి మరియు చర్మంలో ఉంటుంది. ప్రోటీన్లు వివిధ అమైనో ఆమ్లాలతో కూడిన సంక్లిష్ట అణువులు. అత్యవసరం అని పిలువబడే కొన్ని అమైనో ఆమ్లాలు ఆహారంలో ప్రోటీన్ల నుండి పొందవలసి ఉంటుంది, ఎందుకంటే అవి మానవ శరీరంలో సంశ్లేషణ చేయబడవు. ఇతర అనవసరమైన అమైనో ఆమ్లాలు ప్రోటీన్లను నిర్మించడానికి శరీరంలో సంశ్లేషణ చేయబడతాయి. ప్రోటీన్లు అనేక రకాల విధులను నిర్వహిస్తాయి మరియు శక్తిని కూడా అందిస్తాయి. వయస్సు, శారీరక స్థితి మరియు ఒత్తిడిని బట్టి ప్రోటీన్ అవసరాలు మారుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ మరియు అనారోగ్యం లేదా ఒత్తిడి సమయంలో పెరుగుతున్న శిశువులు మరియు పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు వ్యక్తులకు ఎక్కువ ప్రోటీన్లు అవసరమవుతాయి. జంతు ప్రోటీన్లు అధిక నాణ్యతను కలిగి ఉంటాయి, ఎందుకంటే అవి అన్ని అవసరమైన ఎమైనో ఆమ్లాలను సరైన నిష్పత్తిలో అందిస్తాయి. అయితే మొక్క లేదా కూరగాయల ప్రోటీన్లు కొన్ని ముఖ్యమైన ఎమైనో ఆమ్లాల కన్నా తక్కువ కంటెంట్ కారణంగా ఒకే నాణ్యతను కలిగి ఉండవు. అయినప్పటికీ తృణధాన్యాలు, మినుములు మరియు పప్పులు కలయిక చాలా ఎమైనో ఆమ్లాలను అందిస్తుంది. ఇవి మెరుగైన నాణ్యమైన ప్రోటీన్లను అందించడానికి ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి. కొవ్వులు. వెన్న, నెయ్యి మరియు వనస్పతి వంటి నూనెలు మరియు కొవ్వులు ఆహారంలో కనిపించే కొవ్వులు. కొవ్వులు 1 గ్రాముకు 9 కిలోకాలరీల శక్తిని అందిస్తాయి మరియు వివిధ నిష్పత్తులలో కొవ్వు ఆమ్లాల తయారు చేస్తారు. ఆహార కొవ్వులు 2 మూలాల నుండి తీసుకోబడతాయి. అవి మొక్క మరియు జంతువుల ఆహారాలలో కనిపించే అదృశ్య కొవ్వు మరియు కనిపించే లేదా జోడించిన కొవ్వులు మరియు నూనెలు. కొవ్వులు విటమిన్లు ఏడీఈకే మరియు కెరటిన్ల వంటి కొవ్వులో కరిగే వైటమిన్లకు వాహనంగా పనిచేస్తాయి మరియు వాటి శోషణకు ప్రోత్సహిస్తాయి. రోజువారీ ఆహారంలో కొవ్వు రకం మరియు పరిమాణం పెద్దల కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ కాబట్టి ముఖ్యంగా పసిపిల్లలు మరియు పిల్లల విషయంలో సాంద్రీకృత శక్తిని అందించడానికి ఆహారంలో కొవ్వు తగినంత మొత్తంలో ఉండాలి. సంతృప్త కొవ్వు, నెయ్యి, వెన్న మరియు హైడ్రోజినేటెడ్ కొవ్వులు మరియు కొలెస్ట్రాల్, ఎరుపు మాంసం, గుడ్లు, అవయవ మాంసం తీసుకోవడం పరిమితి చేయడానికి పెద్దలు హెచ్చరించాలి. ఈ పదార్థాల అధికం ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు మరియు క్యాన్సర్కు దారితీయవచ్చు. విటమిన్లు మరియు ఖనిజాలు. విటమిన్లు శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమైన రసాయనిక సమ్మేళనాలు. శరీరంలో సంశ్లేషణ చేయలేనందున అవి తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. అనేక శరీర ప్రక్రియలకు మరియు చర్మం, ఎముకలు, నరాలు, కన్ను, మెదడు, రక్తం మరియు శ్లేష్మ పొర యొక్క నిర్మాణాన్ని నిర్వహించడానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్లు నీటిలో లేదా కొవ్వులలో కరుగుతాయి. విటమిన్లు ఏడీఈకే కొవ్వులో కరిగేవి. అయితే విటమిన్ సి మరియు థయామిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్, పైరుడాక్సిన్, ఫోలిక్ యాసిడ్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లు నీటిలో కరిగేవి. బీటా కెరటిన్ వంటి ప్రో విటమిన్ శరీరంలో విటమిన్ ఏగా మార్చబడుతుంది. కొవ్వులో కరిగే విటమిన్లు శరీరంలో నిల్వ చేయబడతాయి. నీటిలో కరిగే విటమిన్లు ఉండవు మరియు మూత్రంలో సులభంగా విసర్జించబడతాయి. విటమిన్లు బి కాంప్లెక్స్ మరియు సి హీట్ లేబుల్ విటమిన్లు మరియు వేడి, గాలి లేదా ఎండబెట్టడం ద్వారా సులభంగా నాశనం అవుతాయి. ఖనిజాలు శరీర ద్రవాలు మరియు ఖనిజాలలో కనిపించే అకర్బన మూలకాలు. ముఖ్యమైన స్థూల ఖనిజాలు సోడియం, పొటాషియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం మరియు సల్ఫర్. అయితే జింక్, రాగి, సెలీనియం, మాలిబ్డినం, ఫ్లోరిన్, కోబాల్ట్, క్రోమియం మరియు అయోడిన్ సూక్ష్మ ఖనిజాలు. చర్మం, జుట్టు, గోర్లు, రక్తం మరియు మృదు కణజాల నిర్వహణ మరియు సమగ్రతకు ఇవి అవసరం. అవి నరాల కణప్రసారం, యాసిడ్ బేస్ మరియు ఫ్లూయిడ్ బ్యాలెన్స్, ఎంజైమ్ మరియు హార్మోన్ కార్యకలాపాలతో పాటు రక్తం గట్టగట్టే ప్రక్రియలను కూడా నియంత్రిస్తాయి.
జీవితంలోని వివిధ దశలలో ఆహారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
సీనియర్ సిటిజన్లు శారీరకంగా చురుగ్గా మరియు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాలు అధికంగా ఉండే తక్కువ కొవ్వు పదార్థాలు అవసరం. గర్భం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఉత్పాదకత మరియు ఆహార సంబంధిత వ్యాధుల నివారణకు మరియు చనుబాలు ఇవ్వడం మద్దతు ఇవ్వడానికి పిల్లల పెంపకం కోసం అదనపు ఆహారంతో పాటు పోషకాహారంతో సరిపడినంత ఆహారం అవసరం. కౌమార దశ పిల్లల ఎరుగుదల, పరిపక్వత మరియు ఎముకల అభివృద్ధికి శరీర నిర్మాణ మరియు రక్షణ ఆహారాలు అవసరం. పిల్లల వయసు పెరుగుదల, అభివృద్ధి మరియు అంటువ్యాధులతో పోరాడటానికి శక్తి, శరీర నిర్మాణం మరియు రక్షిత ఆహారం అవసరం. శిశువు శిశువు పెరుగుదల మరియు తగిన మైలురాళ్ల కోసం తల్లిపాలు, శక్తి అధికంగా ఉండే ఆహారాలు శిశువుకు అందించబడాలి.
సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ఎలా?
పెద్దలకు వారి వయస్సు, బరువు, లింగం మరియు శారీరక శ్రమ స్థాయిల ఆధారంగా సుమారు 2000 నుండి 3000 క్యాలరీలు అవసరం అవుతుంది. పురుషులు సాధారణంగా 2500 రోజువారీ క్యాలరీలు కలిగి ఉండాలని, అయితే మహిళలు 2000 క్యాలరీలు కలిగి ఉండాలని సిఫార్సు చేయబడతాయి. మీ రోజువారీ క్యాలరీలు అవసరాలను తీర్చినప్పుడు ఈ క్యాలరీలు ఆరోగ్యకరమైన వనరుల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శరీరానికి ఆరోగ్యకరమైన బరువు మరియు యాంటాక్సిడెంట్ల యొక్క సాధారణ స్థాయిలు నిర్వహించడానికి పండ్లు మరియు కూరగాయలు వంటి మరిన్ని మొక్క ఆధారిత ఉత్పత్తులను తినడం మంచిది. సహజ వనరుల నుండి లభించే ఇనుములతో సహా చక్కెర వినియోగం 10% కంటే ఎక్కువ క్యాలరీలు ఉండరాదు. సంతృప్త కొవ్వులు మరియు సోడియం యొక్క వినియోగం కూడా కనీసంలో ఉండాలి.
సమతుల్య ఆహారం యొక్క పిరమిడ్ అనగా ఏమిటి?
సమతుల్య ఆహార పిరమిడ్ అనేది ఒక దృశ్య రూపక మార్గనిర్దేశం. ఇది మీరు ఉత్తమమైన ఆరోగ్యాన్ని సాధించడానికి ప్రతిరోజు తీసుకునే వివిధ రకాలైన ఆహార పదార్థాల రకాలు మరియు వాటి నిష్పత్తులలో నమూనాలను తెలియజేస్తుంది. ఇది పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మరియు అపరాలు కలిగి ఉన్న పిరమిడ్ యొక్క బేస్ నుండి 3 లేయర్లు లేదా స్థాయిలను కలిగి ఉంటుంది. ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు 2 నుండి 5 సార్లు తీసుకోవడం వలన 70% స్థాయి కలిగి ఉంటుంది. ఎర్ర మిరియాలు, పసుపు మిరియాలు, ఆకుపచ్చని ఆకుకూరలు, నారింజ మరియు ఎరుపు క్యారెట్లు, ఊదా దుంపలు వంటి మొదలైన శాకాహారాలు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి. క్వినోవా, ఓట్స్ మరియు గోధుమ రంగు బియ్యం వంటి సాధారణ తృణధాన్యాలు కూడా సిఫార్సు చేయబడినవి. మధ్యస్థాయిలో చికెన్, గుడ్లు, మాంసం, చేప, పాలు మరియు మాంసం ఉత్పత్తులను కలిగి ఉంటుంది. ఇది బియ్యం, తృణధాన్యాలు మొదలైన నాన్ డైరీ మరియు మాంసాహారం కాని ఆహారాలను కలిగి ఉంటుంది.
విన్నారు కదా శ్రోతలారా, ఈ వారం సమతుల్య ఆహారం గురించి తెలుసుకున్నాం. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
వేసవి అపరాలు విత్తడానికి అనుకూలమైన సమయం ఏమిటి? ఏ ఫిబ్రవరి 3వ వారం నుంచి ఏప్రిల్ 1వ వారం వరకు, బి అక్టోబర్ 3వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు. సరైన సమాధానం ఏ ఫిబ్రవరి 3వ వారం నుంచి ఏప్రిల్ 1వ వారం వరకు.
గత వారం అడిగిన 2వ ప్రశ్న,
పల్లాకు తెగులు రాకుండా ఉండాలంటే ఏమైనా కొత్త రకాలు వాడొచ్చినా? ఏ PU 37, బి PANTU 19. సరైన సమాధానం PANTU 19.
గత వారం అడిగిన 2 ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి. గత వారం అడిగిన 2 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానం పంపినవారు భద్రాద్రి కృతగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయ. భద్రాద్రి కృతగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. రాజన్న సిరిసిల్ల జిల్లా చెలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు, లక్ష్మి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, అక్షర. నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం సేతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, లుంబిని కుమార్. కరీంనగర్ రుక్మపూర్ గ్రామం నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేయని, జస్విత. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్త, గోదావరి గుప్త.
రైతు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
మొదటి ప్రశ్న, ట్యూనా మరియు సార్డైన్ చేపల ఎగుమతికి ప్యాకింగ్ కోసం ఏ నూనె వాడుతారు? ఆప్షన్ ఏ సోయా నూనె, ఆప్షన్ బి వేరుశనగ నూనె.
ప్రశ్న మరోసారి.
మొదటి ప్రశ్న, ట్యూనా మరియు సార్డైన్ చేపల ఎగుమతికి ప్యాకింగ్ కోసం ఏ నూనె వాడుతారు? ఆప్షన్ ఏ సోయా నూనె, ఆప్షన్ బి వేరుశనగ నూనె. రెండవ ప్రశ్న, వేరుశనగ గింజలను గానుగ పట్టించినప్పుడు ఎంత శాతం నూనె వస్తుంది? ఆప్షన్ ఏ 35%, ఆప్షన్ బి 65%.
ప్రశ్న మరోసారి.
రెండవ ప్రశ్న, వేరుశనగ గింజలను గానుగ పట్టించినప్పుడు ఎంత శాతం నూనె వస్తుంది? ఆప్షన్ ఏ 35%, ఆప్షన్ బి 65%.
గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫోన్ నంబర్ మరోసారి 9154921220. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.